ఈ రకరకాలైనటువంటి జన్మలన్నింటినీ కూడా మనం గనక మూడు జన్మలుగా మూడు రకాలుగా విభాగం చేసినట్లయితే, ఒకటి దేవజన్మ, రెండు మానవ జన్మ, మూడు పశు జన్మ లేదా జంతు జన్మ. ఇట్లా మూడు రకాలైనటువంటి జన్మలుగా మనం గనక విడగొట్టినట్లయితే, మరి ఈ మూడు రకాలైనటువంటి జన్మలు ఎలా వస్తున్నాయో ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే కర్మ సిద్ధాంతం ఇక్కడే ప్రారంభమవుతా ఉంది. అసలు మనకి జన్మ రావటానికి కూడా ఆ కర్మ సిద్ధాంతమే కారణం. ప్రతి మానవుడు కూడా తన యొక్క జీవిత కాలంలో అనేకమైనటువంటి కర్మలు చేస్తుంటాడు. మంచి పనులు చేస్తుంటాడు, చెడ్డ పనులు చేస్తుంటాడు, పుణ్యకార్యాలు చేస్తుంటాడు, పాపకార్యాలు చేస్తుంటాడు, ధర్మంగా నడుస్తూ ఉంటాడు, అధర్మంగా నడుస్తుంటాడు, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు మానవులైనటువంటి వాళ్ళందరూ. అయితే ఇలా అనేకమైనటువంటి జన్మల్లో ఇలా చేస్తూ ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మల్లో అప్పటికప్పుడు లేదా ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినటువంటి కర్మలు పోను, ఆ మిగిలినటువంటి కర్మలన్నీ కూడా సంచితమవుతాయి. సంచితమవుతాయి అంటే ఆ కర్మఫలాలన్నీ కూడా అలా మూటగట్టబడి అదిగో ఈ జీవుడితో పాటుగా ప్రయాణం చేస్తాం. అంటే ఈ జీవితంలో మనం కొన్ని కర్మలు చేసామనుకోండి, ఆ కర్మల్లో కొన్నే మనం ఫలితాన్ని అనుభవించేది, మరి మిగిలినటువంటి కర్మల సంగతి ఏమిటంటేనంటే అవన్నీ కూడా సంచితమవుతాయి. అంటే బాగా సంచిలో పెట్టి మూటగట్టేస్తారన్నమాట. ఆ మూటగట్టినటువంటి మూటని తీసుకొని మానవుడు తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు తనతో పాటుగా ఈ మూటను తీసుకొని వెళ్తాడు. మూట అంటే ఇంత పెద్ద మూట ఉంటుంది అని అనుకోబాకండి, ఏముండదు. ఇవన్నీ కర్మఫలాలు కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. కనుక ఉండటం ఎన్ని ఉంటాయంటే కొన్ని లక్షలు ఉంటాయి, లేకపోతే కోట్లు ఉంటాయి, కానీ బరువు ఏముండదు మోయటానికి. అందుకని జీవుడు మోసుకొని పోతాడు. ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టాడో ఈ సంచిత కర్మల మూటతో సహా ఈ మానవుడు ఒక దేహం నుంచి మరొక దేహం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా అనేక జన్మల్లో చేసినటువంటి కర్మలతో పాటుగా ఈ జీవుడు ప్రయాణిస్తూ ఉంటాడు. అందులో కొన్ని కర్మలు పక్వానికి వస్తాయి. అంటే ఈ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడు ప్రయాణం చేసి కొంతకాలం అవ్యక్తంలో ఉన్న తర్వాత అక్కడ అతడిలో ఉన్నటువంటి ఈ మూట ఏదైతే ఉందో ఆ మూటలో నుంచి కొన్ని పక్వానికి వస్తాయి. అంటే పండుతాయి, అంటే అనుభవానికి సిద్ధంగా ఉంటాయి కొన్ని కర్మఫలాలు. ఆ అనుభవానికి సిద్ధంగా ఉన్న కర్మఫలాలనే ప్రారంధం అంటారు, ప్రారంధ కర్మఫలాలు అంటారు. ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని ఈ లోకంలోకి మళ్ళీ వస్తూ ఉంటాడు. అలా వచ్చి అందులో పుణ్యకర్మ ఫలాలు కనుకుంటేనేమో సుఖాన్ని సంతోషాన్ని పొందుతాడు, పాపకర్మల ఫలాలు కనుకుంటేనేమో దుఃఖాలు బాధలు భయాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇదిగో ఇది మానవుడు ఇక్కడ చేసినటువంటి కర్మల్ని తనతో పాటుగా తీసుకెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి విధానం. అసలు విషయం ఏమిటంటే ఈ లోకంలో మనం సంపాదించినటువంటి డబ్బు గాని, ఇళ్ళు వాకిళ్ళు గాని, తోటలు దొడ్లు భూములు పుట్ర బ్యాంకు బ్యాలెన్సులు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పదవులు భార్య బిడ్డలు బంధుమిత్రులు అన్నీ వదిలిపెట్టి పోవాల్సిందే. పూచిక పుల్ల కూడా తీసుకెళ్తానికి వీల్లేదు. కానీ ఏం తీసుకెళ్తాడంటే తను చేసినటువంటి ఈ పాపాలు పుణ్యాలు, లేదా తాను చేసినటువంటి ఈ సాధన లేదా జ్ఞానం, సంపాదించినటువంటి జ్ఞానం, వీటిని తీసుకెళ్తాడు. అంటే మనకి ఏవైతే కనపడవో వాటిని తీసుకెళ్తాడు. ఈ కనిపించేటువంటి స్థూలమైనటువంటి వాటి అన్నింటినీ ఇక్కడే వదిలిపెట్టిపోతాడు. అయితే ఈ ప్రకారంగా ఎవరైతే మానవ జన్మ ఎత్తిన తర్వాత అనేకమైనటువంటి కర్మలు చేసి ఈ కర్మఫలాలు అనేక జన్మల్లో కూడబెట్టుకున్నటువంటి కర్మఫలాలన్నింటినీ తీసుకువెళ్ళి అక్కడ పక్వానికి వచ్చినటువంటి కర్మలు గనక అన్ని పుణ్యకర్మలు గనకైతే అతడు దేవలోకంలో దేవజన్మ ఎత్తుతాడు. దేవజన్మ ఎత్తుతాడు అని అంటే అక్కడ ఎవరికో పుడతాడని కాదు. దేవజన్మ అంటే ఏమిటంటే దేహం ఉండదు, దేహము లేనటువంటి జన్మ, దేవతలకి దేహం ఉండదు. కాబట్టి ఆ దేవజన్మలో అన్ని సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకని అన్ని పుణ్యాలే అనుభవించాలిగా, పుణ్యఫలాలే ఉన్నాయి కాబట్టి. ఈ పుణ్యఫలాలు ఎంతైతే ఉన్నాయో అంతవరకు అక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. అలా అనుభవించిన తర్వాత తిరిగి ఆ కర్మఫలాలు పూర్తయిపోయిన తర్వాత తిరిగి రావాలి. అందుకని ఆ దేవజన్మను ఏమంటారంటే భోగ భూమి అని అంటారు. ఈ స్వర్గలోకాలన్నింటినీ కూడా భోగ భూమి అని అంటారు. భోగం అంటే భోగం అనుభవించడమే తప్ప ఏ రకమైనటువంటి కర్మలు చేసేటువంటి అవకాశం లేదు. కారణం ఏమిటంటే దేహం లేదు. దేహం లేదు కాబట్టి కర్మలు చేయటానికి వీలు లేదు. అందువల్ల అనుభవించడమే, హాయిగా సుఖాలు భోగాలు అనుభవించడం మాత్రమే జరుగుతూ ఉందన్నమాట. ఈ ప్రకారంగా అలా దేవజన్మను ఎత్తినటువంటి వాడు ఎంతో కాలం దీర్ఘకాలం ఇలా సుఖాలు భోగాలు అనుభవించి పుణ్యఫలాలన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని అన్నట్లుగా ఆ పుణ్యాంతా ఖర్చు అయిపోయిన తర్వాత మత్స్యలోకాన్ని అంటే ఈ భూలోకాన్ని వెతుక్కుంటూ మళ్ళీ జన్మ తీసుకొని రావాలి. ఈ దేవజన్మలో ఉన్నటువంటి విశేషం ఏమిటనంటే మనోబుద్ధులు ఉంటాయి. ఎందుకంటే ఈ సుఖాలు భోగాలు అనుభవించడానికి మనస్సు ఉంటుంది, ఆలోచించేటువంటి బుద్ధి ఉంటుంది, ఇది మంచి ఇది చెడుని విచక్షణ చేసేటువంటి బుద్ధి ఉంటుంది. కానీ ఏ పని చేయటానికి వీలు లేదు. ఎందుకనంటే దేహం లేదు, దేహము ఇంద్రియాలు ఇవే ఉండవు. అందువల్ల ఏ పని చేయటానికి వీలు లేదు. ఇది దేవజన్మ యొక్క పరిస్థితి. అందువల్ల దేవజన్మ ఎలాంటిది అయ్యారంటే భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడదు. అంటే మనం ఏ దేవతలను అయితే ప్రార్థిస్తూ ఉన్నామో ఆ దేవతలు ఎవ్వరు కూడా మోక్షాన్ని అందుకోవడానికి అర్హత లేనటువంటి వాళ్ళే. అది దేవేంద్రుడు కానివ్వండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానివ్వండి, లేకపోతే ఇంకా వరుణుడు కానీ, వాయుదేవుడు కానీ, అగ్నిదేవుడు కానీ, ఇలా ఏ దేవతలు అయితే ఉన్నారో, సూర్యుడు, చంద్రుడు, ఇలా దేవతలందరూ, యముడు, వీళ్ళెవ్వరు కూడా మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత వాళ్ళకి లేదు. అందుకనే మనం నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి పోయినప్పుడు ఆ నచికేతుడు, అయ్యా నాకు నువ్వు ఇస్తానటువంటి మూడు వరాల్లో ఇదిగో నాకు మోక్షాన్ని అందుకునేటువంటి విద్యను నేర్పమంటే, అప్పుడు యమధర్మరాజు కొన్ని మాటలు మాట్లాడి అంటాడు, నీకేమయ్యా నువ్వు అదృష్టవంతుడివి, హాయిగా నా దగ్గర విద్య నేర్చుకుంటావు, భూలోకానికి పోతావు, చక్కగా సాధన చేసుకుంటావు, మోక్షాన్ని అందుకుంటావు. కానీ నా పరిస్థితి ఏమిటి, నేను ఎన్నో యుగాల నుంచి, ఎన్నో మహాయుగాల నుంచి ఇదిగో ఈ యమధర్మరాజు పదవిలో ఉన్నా, నాకు ఎప్పుడు ఈ పదం ఊడేది ఎప్పుడు, నేను మళ్ళీ మానవ జన్మ ఎత్తేది ఎప్పుడు, నేను మళ్ళీ మోక్షాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి సాధనలు చేసేది ఎప్పుడు, కాబట్టి ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్టుగా నేను ఇదిగో దీంట్లో ఇరుక్కుపోయాను, నువ్వే అదృష్టవంతుడివని అంటాడు. అంటే ఏమిటన్నమాట, దేవతలంతా కూడా వాళ్ళకి బుద్ధి ఉండి, వివేకం ఉండి, ఆలోచన ఉండి, అన్నీ ఆలోచిస్తూ ఏమీ చేయటానికి వీలు లేక అలా పాపం పడి ఉంటారు. అది దేవతల యొక్క బ్రతుకు. కానీ దేవతలు మనకు అన్నీ కావాలని ఇస్తారు కదా, ఇస్తారు, దానికి ఏం పర్వాలేదు, దానికేం అభ్యంతరం లేదు. కానీ మోక్షాన్ని అందుకోవటానికి మాత్రం వాళ్ళకి అర్హత లేదు. ఇక చివరి మూడో రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరై పశు జన్మలు, జంతు జన్మలు. వాళ్ళేమిటంటే ఎవరైతే ఈ మానవుడిగా ఉన్నటువంటి వాడు ఈ కర్మల ఫలితాలను మూటను తీసుకొని పోయిన తర్వాత అందులో నుంచి అన్ని పాపకర్మ ఫలాలే కనుక పక్వానికి వచ్చినట్లయితే అటువంటి వాళ్ళు ఆ పాపకర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి జంతువులుగా, పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా, మృగాలుగా, పాములుగా, తేళ్లుగా, బల్లులుగా, పిల్లులుగా, నల్లులుగా ఇలా పుడతారు. ఇలా పుట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వాళ్ళకి దేహం మాత్రం ఉంది, మనస్సు ఉంది, కానీ బుద్ధి లేదు. దేహం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి లేదు. బుద్ధి లేదు కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకోవడానికి వీలు లేదు, వీలు లేదు కాబట్టి ఏ రకమైనటువంటి సాధన చేయడానికి వీలు లేదు. అందుకనే మనం ఇంత జ్ఞానాన్ని ఇక్కడ చెప్పుకుంటుంటే ఇక్కడికి రోజు కుక్క వచ్చింది అనుకోండి, అది అలా కూర్చుంటుంది, అలవాటు ప్రకారం వచ్చి ఉంటుంది, కూర్చుంటుంది, పాద్యే గారి పాపం ఈ జ్ఞానం ఏమన్నా ఎక్కుద్దా దానికి, ఎక్కడానికి వీలు లేదు. ఎందుకనంటే దాన్ని గ్రహించేటువంటి బుద్ధి లేదు కాబట్టి. కానీ కొడితే దెబ్బ తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, ఏడుస్తుంది, పెడితే తింటది. అందువల్ల అవి వాటికి ఏమిటంటే ఆ శరీరం ఉంది కాబట్టి కర్మలు చేస్తాయి, మనసు ఉంది కాబట్టి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి, అంతేగాని బుద్ధి లేదు కాబట్టి అవేమి చేయడానికి వీలు లేదు. అందువల్ల ఈ పశు జన్మ ఎలాంటిది అంటే మోక్షాన్ని అందుకోవటానికి వీలు లేనటువంటి జన్మ. అంటే మరి అది ఎలా పనిచేస్తుందండి, పనులు చేస్తుంది కదా అది కూడా. అంటే ప్రకృతి యొక్క ప్రేరణలతో, ప్రకృతి అంటే వాసనలు, అంటే తనలో ఉన్నటువంటి వాసనల యొక్క ప్రేరణలతో ఇలా చేయాలి అనిపిస్తుంది, అలా చేసేస్తాం. అక్కడ ఎవరో అన్నం ముద్దట పట్టుకున్నారు అనుకోండి, అది చూస్తే పరిగెత్తుంది, ఆ పరిగెత్తాలన్న సంగతి దానికి తెలుసు. ఎందుకంటే ఆ ప్రేరణ లోపల నుంచి వస్తుంది. వాళ్ళు అన్నం ముద్ద పెట్టకుండా దెబ్బలు కొట్టారనుకోండి, తిని ఏడుస్తుంది. ఎందుకంటే ఆ బాధ తెలుస్తుంది కాబట్టి ఏడుస్తుంది. ఈ ప్రకారంగా పశువులు పక్షులు క్రిమికీటకాలు అంటే వీటి త్రియగ్యోనులు అని అంటారు. ఈ రకమైనటువంటి త్రియగ్యోనులు ఏవైనా సరే వృక్షజాలంతో సహా ఇవన్నీ కూడా మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత లేదు. ఇవి కేవలం సుఖ దుఃఖాలని అనుభవిస్తాయే తప్ప మోక్షాన్ని అందుకోవడానికి మాత్రం అవకాశం లేదు. అంతేకాదు వీటిల్లో ఇంకో విశేషం ఏమిటంటే ఇవి స్వతంత్రంగా పనిచేసేవి కాదు, అంటే బుద్ధి చెప్పినట్టుగా పనిచేసేవి కాదు కాబట్టి పరతంత్రంగా పనిచేసేవి కాబట్టి అందుకని వాటికి ఏ కర్మఫలాలు మళ్ళీ రావు, అది ఒక ప్రయోజనం కూడా. ఇది పశుజన్మల యొక్క విషయం. ఇక మరి అసలు విషయం ఏమిటి, అటు దేవతలు మోక్షాన్ని అందుకోవటానికి వీల్లేదు, ఇటు పశుపక్షాదులు మోక్షాన్ని అందుకోవటానికి వీల్లేదు. మరి మోక్షాన్ని అందుకోవటానికి వీలైనటువంటి జన్మ ఏమిటనంటే అదే మానవ జన్మ. మానవ జన్మ ఎప్పుడు వస్తుంది, అదిగో తీసుకెళ్ళినటువంటి కర్మఫలాల మోట్ల నుంచి పుణ్యాలు పాపాలు అన్ని కలగలిపి తత్వానికి గనకు వస్తే, అంటే కొన్ని పుణ్యకర్మ ఫలాలు కొన్ని పాపకర్మ ఫలాలు కొన్ని పూర్వంలో చేసినటువంటి సాధనలు అన్ని గనక కలగలిపి పక్వానికి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క ఫలితాన్ని అనుభవించడానికి, అంటే పుణ్యకర్మ ఫలాలకి అనుగుణంగా సుఖాలని పాపకర్మల కారణంగా దుఃఖాలని చేసినటువంటి సత్కార్యాల కారణంగా కానీ సుకృతాల కారణంగా కానీ ఇదిగో మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి మానవ జన్మ లభిస్తుంది. కాబట్టి పుణ్యపాఫలాల కారణంగా సుఖభోగాలు అనుభవిస్తాడు, పాపకర్మాల కారణంగా దుఃఖాలు అనుభవిస్తాడు. అందుకనే మానవుడికి ఎప్పుడు సుఖాలు ఎవరికైనా ఉంటాయా, ఎప్పుడు దుఃఖాలు ఎవరికైనా ఉంటాయా, ఉండవు. కొంతకాలం సుఖం ఉంటుంది, కొంతకాలం దుఃఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. అలా ఏం లేదండి, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సుఖమే, ఇక్కడి నుంచి తర్వాత పోయేదాకా నాకు సుఖమే అనేవాడు ఎవడన్నా ఒక్కడిదే గుండె మీద చేయి వేసుకొని చెప్పేవాడు ఉంటే చెప్పండి. కాబట్టి ఎవ్వరూ ఒక్కడు కూడా ఉండడు, అందరూ కూడా సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉండవలసింది. అయితే ఇలా ఆ కర్మఫలాలని అనుభవించడమే కాకుండా కొత్తగా కర్మలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ. అది నువ్వు మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. ఎందుకని, వాటిని ఆలోచించేటువంటి బుద్ధి నీకుంది. అంటే ఒక మానవుడికి మాత్రం శరీరము మనస్సు బుద్ధి మూడు ఉన్నాయి. దేవతలకేమో మనస్సు బుద్ధి ఉంది, శరీరం లేదు. జంతువులకేమో శరీరము మనస్సు ఉంది, బుద్ధి లేదు. కానీ మానవుడికో శరీరము మనస్సు బుద్ధి మూడు ఉన్నాయి. బుద్ధి ద్వారా తెలుసుకోవచ్చు, ఇది మంచి ఇది చెడు అని విచక్షణ చేయవచ్చు, మంచి పని చేయాలంటే చేయొచ్చు, లేదు చెడ్డ పని చేసి మనం స్వార్థంతో ఉందామనుకుంటే అట్లా ఉండొచ్చు. ఏమైనా చేయడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. అందుకని ఈ మానవ జన్మలో నువ్వు ఏమైతే చేస్తావో దాని ఫలం నువ్వు అనుభవించాలి. ఎందుకని, నువ్వు కావాలని చేస్తున్నావు గనక నీ కర్మఫలం నువ్వు అనుభవించాలి. సరే కర్మఫలం అనుభవించడం ఒక పక్క జరుగుతుంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మోక్షాన్ని అందుకోవడానికి వీలైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. మానవ జన్మలో తప్ప మోక్షాన్ని అందుకోవటానికి ఇక ఏ జన్మ 83,99,999 రకాలైనటువంటి జీవరాశుల్లో ఏ జీవరాశిగా పుట్టినప్పటికీ కూడా మోక్షాన్ని అందుకోవడానికి వీల్లేదు. కేవలం ఒక్క మానవ జన్మలో మాత్రమే మోక్షాన్ని అందుకోవడానికి వీలుంది. దానికి కారణం శరీరం మనస్సు బుద్ధి అనేటువంటి మూడు కూడా ఉండటమే. అందువల్ల ఇది కర్మలు చేసే అధికారం ఉన్నటువంటి జన్మ గనక దీన్ని కర్మభూమి అన్నారు. అది భోగభూమి అయితే దేవలోకం భోగభూమి అయితే ఈ భూలోకం కర్మభూమి అని అంటారు. ఎందుకంటే కర్మలు చేసేటువంటి అధికారం నీకు ఉంది అని. అందువల్ల ఈ కర్మలు చేసే అధికారం ఉండి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ జన్మ కాబట్టి ఈ మానవ జన్మని జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇది దుర్లభమైనటువంటిది, అపురూపమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది ఈ మానవ జన్మ. మానవుడిగా జన్మించినటువంటి మనకి ఇదింత గొప్పదని మనం మాత్రం ఎప్పుడు తెలుసుకోం, కానీ దేవతలు మాత్రం ఎప్పుడు అనుకుంటారు, ఎప్పుడెప్పుడు నాకు ఈ పీడ వదిలిపద్దా, ఎప్పుడెప్పుడు మానవ జన్మ వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను మోక్షాన్ని అందుకోవాలని. ఎందుకంటే దేవతలంతా ఎవరు, అన్ని పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళే. ఆ పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళు గనక ఎప్పుడు మళ్ళీ నాకు మానవ జన్మ గనక వస్తే మోక్షాన్ని అందుకుందామా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.